అందరికీ తెలిసిన విషయం, దివ్యమాత జగజ్జనని పరాత్పరుడి యొక్క ఆ బంగారు రంగు మూతతో కప్పబడిన పరాత్పరుడి యొక్క దర్శనాన్ని పొందిన రోజు, ఆ దివ్య శక్తిని భూమి మీద తీసుకొచ్చిన రోజు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ డివైన్ మదర్ మాటల్లోనే పరాత్పరుణ్ణి నేనే, నేను సంకల్పించిన పరాత్పరుడు సంకల్పించిన ఒకటే అని చెప్తున్నారు ఆవిడ. అంటే మనకు మామూలుగా పరాత్పరుడు ఉంటాడు, ఆవిడ పరాత్పరుడు ఒకటేనా అనే ఒక వినంగానే అలాంటి మాట వినంగానే అనిపించవచ్చు. కానీ దానికి ఆన్సర్ కూడా మదరే చెప్తారు. ఏమనంటే నాకు పరాత్పరుడు సంకల్పించాడు, పరాత్పరుడు చేస్తున్నాడు అంటమే ఇష్టం, నేను చేస్తున్నానంటాం, నేను సంకల్పించానంటాం నాకు ఇష్టం కాదు అని. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక రకంగా ఇవాడ మాస్టర్ కాస్మిక్ ఫైర్ చెప్తూ దాంట్లో అరవిందుల యొక్క సింథసిస్ ఆఫ్ యోగా ఒకటి, ద లైఫ్ డివైన్, ఈ రెండు చదువుకుంటే ఒక కొంచెం ముక్క అర్థం అవుతుంది అని ఇచ్చారు ఒక చోట. కాబట్టి ఇవాళ మనం దివ్య జనని యొక్క ఈ ఆవిడ మాటలే, వారి మాటల్లోనే ఏం చెప్పుకున్నారో కొంత మనం తెలుసుకోవడానికి, దాంట్లో విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అరవిందులతో పాటు ఉన్న దివ్య జనని తన గురించి ఏం చెప్తున్నారంటే, ఈ పరంధామం ఏదైతే ఉందో, పరంజ్యోతి ఏదైతే ఉందో, దాంట్లో శాశ్వతంగా ఒక దివ్య సాన్నిధ్యంలాగా ఎప్పుడూ అక్కడే ఉన్నాను నేను. పనులన్నీ చేయించేదానికి ప్రేరేపణ, కర్మను ప్రేరేపించే దివ్య శక్తిలాగా ఉన్నారు. అలాగే సమస్తాన్ని ఆనందంగా మధురంగా శాంతితోటి దివ్య శాంతితో నింపే శక్తిగా దివ్యజనని పరాత్పరుడితోటి ఉన్నారు. అంతటినీ పవిత్రీకరించే దివ్య ఆనందంగా, అంత అంతటిని పరిశుద్ధం చేసే దివ్యమైన తేజస్సుగా వెలుగ్గా అన్నిటికీ ఎస్ అని చెప్పాలంటే అనుమతి, ఆ అనుమతినిచ్చే శక్తిగా కూడా దివ్యజనని పరాత్పరుడితోటి ఆ పరంజ్యోతితోటి ఒక దివ్య సాన్నిధ్యంలాగా ఎప్పుడూ ఉంటాం. సాన్నిధ్యం అంటే మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతం నుంచి అయస్కాంత క్షేత్రం ఒకటి ఉంటుంది దాని చుట్టూ, ఏదైనా ఒక ఇనప మొక్క దాని దగ్గరికి వస్తే వెంటనే అది అతుక్కుపోతుంది. ఆ అయస్కాంత క్షేత్రం యొక్క శక్తి ఎంత దూరం ఉంటుందో అదంతా దాని సాన్నిధ్యంలాగా ఉంటుంది అన్నమాట. అలాగా ఈ విశ్వం అంతా అణువణువున నిండి ఉన్నారు దివ్యజనని, అలాగే అరవిందులు నిండి ఉన్నారు, అలాగే బుద్ధుడు నిండి ఉన్నాడు. అంటే మనం ఇదంతా అణువణువున నిండి ఉండే వాడిని ఎవరంటారు? సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు పరబ్రహ్మమే. కాబట్టి ఈ ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఎవరైతే నేను పరబ్రహ్మ అని అంటారో, వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఏంటి, అణువణువున సృష్టిలో ప్రతి అణువణువున ఉన్నాం. మనలో కూడా ఉన్నారంటే ఉన్నారు, మన అంతరంగంలో ఉన్నారు. మరి మన అంతరంగంలో ఉంటే మనకు కనబడరే, మనం అలా ఫీల్ అవ్వమే అంటే మనం ఎప్పుడూ దాన్ని పట్టించుకోలేదు, మనం దాని మనం ఇప్పుడు దృష్టి పెట్టలేదు. మదర్ ఏమంటారంటే, నా కళ్ళల్లోకి చూసి నిజంగా నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, అది కోరుకొని నిశ్చలంగా అలాగే నా వైపు చూస్తూ ఉండు, నీకే సమస్యలున్నా అవి పరిష్కారం అవుతాయి, నీకు ఆధ్యాత్మికంగా ఎలాంటి ఉన్నతి జరగాలో అదంతా చేస్తాను, నా నన్ను నీ కళ్ళ ద్వారా నీలోకి ఆహ్వానించు. ఈ కళ్ళ ద్వారా అనేదానికి మనం సోట్రిక్ అస్ట్రాలజీలో చెప్పుకున్నాం, మీనరాశి ప్రభావం. మీనరాశి ప్రభావంలో ఏంటంటే గురువు కళ్ళతోటి వీక్షిస్తాడనమాట, కళ్ళతో ఒకసారి చూస్తాడంటే అలా చూడంగానే వాళ్ళు ఏమేం జరగాలి అవన్నీ జరిగిపోతాయి. అలాంటిది ఈ దివ్యజనని కళ్ళల్లోకి చూస్తే కనుక ఎలాంటి మార్పులు వస్తాయో చాలా క్లియర్గా చెప్తారు. ఇక్కడ మనం కొన్ని డైరెక్ట్గా మాట తన గురించి ఆవిడ ఏం చెప్పుకున్నారో అవి కొంచెం తెలుసుకుందాం. అదేంటంటే ఆవిడ రెండు కళ్ళు రెండు రకాలుగా పనిచేస్తాయిట మాట అంటారు. ఏంటంటే ఒక కన్ను ఎప్పుడు కూడా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం చెయ్యాలి, వాటికి సంబంధించినవి ఏమిటి అని ఒక కన్ను నిరంతరం చూస్తూ ఉంటుంది, రెండో కన్ను ఈ సృష్టి మొత్తాన్ని ఉద్ధరించడానికి కావాల్సిన పని చేస్తూ ఉంటుంది. ఎవరెవరు వచ్చారు, వాళ్ళకి కావాల్సినవి ఎలాగా, వీళ్ళందరినీ కూడా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాలి, ఇలాగ రెండు కళ్ళు రెండు పనులు చేస్తాయి. మామూలుగా మనం ఎలా అనుకుంటాం, ఒక కన్ను ఒక పని ఇంకో కన్ను ఇంకో పని చేస్తుందని అనుకోను, కానీ ఈ దివ్యజనని మటుకు ఖచ్చితంగా డిక్లేర్ చేశారు, నా కన్ను ఒకటి భవిష్యత్తు గురించి చూస్తూ ఉంటుంది, ఆ భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఏం చెయ్యాలి, అలాగే ఇంకో కన్ను ప్రస్తుతం ఎలా ఉంది, దీన్ని అందరినీ ఎలా ఉద్ధరింప చేయాలి, వీళ్ళందరినీ ఎలాగా పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావాలంటే ఇక్కడ అరవింద లాంగ్వేజ్లో అతిమానస చేతనత్వము, భౌతిక దేహంలో కూడా రూపాంతరీకరణ చెందడం వీటికి సంబంధించినవి అనమాట. ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో పనులు చేస్తాయి అని చెప్తారు. కానీ అన్నిటికంటే ఏంటంటే ఎవ్వరూ కూడా ఈ దివ్యజనని అర్థం చేసుకోలేరు, ఒక్కళ్ళు కూడా గ్రహించలేరు, ఎవ్వరికి అమ్మని అర్థం చేసుకోవాలని దృష్టి లేదు. ఇక్కడ మనకు సాధన యొక్క ఒక విశేషం చెప్తున్నారు, అమ్మ లేకపోతే మదర్ మిర్ర అరవిందులు అని అనుకోవటమే తప్ప అమ్మ గురించినే తెలుసుకోవాలి అని మనకు నిజంగా ఆ జిజ్ఞాస ఉన్నదా? ఆ జిజ్ఞాస ఉంటే అమ్మలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, అమ్మ అంటే ఏంటో తెలుస్తుంది, అమ్మ ఇప్పటివరకు ఏం చెప్పారో అవన్నీ మనకు తెలుస్తుంది. అమ్మ వేసే ముఖ్యమైన కార్యక్రమంలో భాగం ఏం చెప్తున్నారంటే, ఆవిడ చేసే భాగంలో ఆవిడ చేసే పనిలో ఒక భాగం ఏంటంటే, ఒక నూతన జాతి ఏదైతే ఉందో, గురువుగారు అంటారు నేను ఇక్కడ నర్సరీ తయారు చేస్తున్నాను అంటారు పరమ పూజ్య గురుదేవులు. అలాగే మాతా మిత్రా కూడా ఏమంటున్నారంటే, దివ్యజనని నూతన జాతి యొక్క తొలి బీజం వేళ్ళూనుకునేటట్లు చేయగలగటం, ఈ పార్థివ లోకంలో కలకాలం కొనసాగేటట్లు చేయడం ఎలాగా? ఇది ఐహిక పరిణామంలో విశాలతర సత్యతర క్షితిజాల వైపు తనను తాను తెగించి ముందుకు పోయేటట్లు చేసుకునే తర్వాత మెట్టును సిద్ధింపచేసుకునే ప్రక్రియను అంగీకరించే విధంగా ఈ భూమిని ఐహికతను ఎలాగ ఒప్పించేది? చేతన ఈ భూమి యొక్క భౌతిక చేతనత్వాన్ని ఒప్పించే ఎట్లాగా? మార్పుకు అంగీకరించకుండా తన అజ్ఞానాన్ని అంటిపెట్టుకుని ఉండాలి అని మనిషి కోరుకునే ఈ కరుడుగట్టిన అచేతనత్వంలో నేను ఇంకా వెతుకులాడుతున్నాను పరిష్కారం కోసం. దాన్ని బట్టి మనం ఏ అంటే ఏ సాధన చేయకుండా ఎలాంటి స్థితిలో ఉన్నామో మాత యొక్క దివ్య జనని యొక్క మాటల్లో ఉన్న ఆ భావం మళ్ళీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, నూతన జాతి ఏర్పడటానికి ఈ పరమ గురువులందరూ పనిచేస్తున్నారు. ఒక కొత్త యుగాన్ని నిర్మించాలంటే ఆ యుగంలో ఎవరుంటారు? పాత మనుషులే ఉంటారు. కొత్త యుగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ కొత్త యుగానికి సంబంధించిన వాళ్ళు కొత్త జాతి కాబట్టి ఆ నూతన జాతిని తయారు చేయాలి. ఆ నూతన జాతి లక్షణాలు ఏంటి? ఆ నూతన జాతిలో ఏ లక్షణాలు ఉంటాయని చెప్పారు? నరుడు నారాయణుడుగా ఉంటాడు. అంటే ప్రతి ఒక్కడు కూడా ఎస్ నేను పరబ్రహ్మమును అనే జ్ఞానంతో జీవించగలిగిన స్థాయిలో ఉంటాడు. దేవుడు వేరు నేను వేరు అని కాదు, దేవుడు నేను ఒకటే అనే తాదాత్మ్య స్థితిలో ఉంటాడు. మనలో ఉన్న దుష్ప్రవృత్తులన్నీ పోయి సత్ప్రవృత్తులు మనలో అవతరిస్తాయి. పరస్పర సహకారం, పరస్పర అవగాహన, ప్రేమ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ రాబోయే యుగంలో ఏవైతే సూక్ష్మీకరణ సాధనలో పరమ పూజ్య గురుదేవులు ఇచ్చారో అలాంటి లక్షణాలన్నీ నూతన జాతికి, అలాగే థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్లో కూడా మనకు ఓల్డ్ పాయింట్స్ దొరుకుతాయి ఎలాంటి జాతి వస్తుందని. అదంతా తీసుకురావటానికి మనం మార్పుకి అంగీకరించాలి. మనలో మార్పు, నాలో మార్పు రావాలి అని అనుకుంటేనే మార్పు వస్తుంది. అంతే తప్ప ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అవతల వాడు మనలో మార్పు రావాలి అని మనం అనుకోకపోతే ఏమీ చేయడు. నాలో మార్పు రావాలి అని చెప్పి మనం గాయత్రి చేయాలి తప్ప, గాయత్రి చేస్తే ఏమొస్తుందండి అని అడిగి చేస్తే ఏం రాదు. ముందర మనలో మార్పు వస్తుందా లేదా అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాత ఏదన్నా వస్తుంది. ఎందుకంటే గాయత్రి చేస్తే సంపూర్ణంగా మనం ఈ విశ్వం అంతటికి ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ విశ్వాత్మతోటి మనం ఒకటవుతాం. విశ్వాత్మ ఇవన్నిటినీ సృష్టిస్తుంటుంది, అన్నిటినీ సంకల్పిస్తుంటుంది, అన్నిటినీ అయ్యేటట్టు చేస్తుంది. అలాంటప్పుడు అది నేను ఒకటే అనే స్థితిలో ఉన్నవాడు కూడా ఏది సంకల్పిస్తే అది అవుతుంది కదా, ఏది కోరుకుంటే అది అవుతుంది కదా. అందుకని ముందర నాలో అజ్ఞానం ఉన్నది, ఇది పోవాలి అని, నాలో మార్పు రావాలి అని మనం కోరుకుంటేనే మంత్రం ఫలిస్తుంది. అలా ఏమీ లేకుండా ప్రస్తుతం మనం చూస్తున్న భక్తి వెల్లుబుకిపోతుంది ప్రపంచం అంతటా అనుకున్న భక్తి ఏంటంటే అది తప్పని మనం అనకూడదు. ఎందుకంటే ఎవరి ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ, ఆర్తుడు జిజ్ఞాసు జ్ఞాని ఇంకా అర్ధార్థి, ఇలా నలుగురు ఉన్నారు. నలుగురిలో ఆర్తులు ఎక్కువ మంది ఉండొచ్చు, అలాగే అర్ధార్థులు ఉండొచ్చు, జిజ్ఞాసువులు ఉండొచ్చు, జ్ఞానులు ఉండొచ్చు. ఎవరు అందరినీ భగవంతుడే చెప్పాడు ఇలాంటి వాళ్ళు నలుగురు నా దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళల్లో మనం ఒకటైనా ఎవరైతే జ్ఞానం కోరుకుంటారో, జ్ఞానం కోరుకున్నారంటేనే అర్థం అజ్ఞానం పోవాలని, మార్పు రావాలని. అలాంటి మార్పు రావటం కోసం ఎవరైతే పనిచేస్తారు, ఆలోచిస్తారు, వాళ్ళకి గురువుల అండ లభిస్తుంది, వాళ్ళ చేయూత లభిస్తుంది, నాలో మార్పు రావాలి. ఇప్పుడు దివ్య జనని భూమిపై అవతరించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటో చెప్తున్నారు. అంటే మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కారణజన్ములని అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళు కారణజన్ములు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ దైవీ కార్యక్రమంలో ఒక ఆస్పెక్ట్ భూమి మీద అవతరింప చేయడానికి భూమి మీద పడతారు. అలాగా దివ్య జనని ఏ ప్రముఖ ఉద్దేశ్యంతో, అసలు ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి ఆవిడ? మొన్న కిషోర్ దగ్గర చూశాను వాట్సాప్లో, మాస్టర్ ఒక సాధన చెప్పారు. అదేంటంటే ఈ దివ్యజనని చిన్నతనంలో నిద్రపోగానే ఆవిడకి ఒక కల లాంటిది వచ్చేదన్నమాట. ఒక సంఘటన జరుగుతూ ఉండేది. రాత్రి నిద్రపోగానే ఆవిడలోంచి ఆవి శరీరం బయటకు వచ్చేయడం, తెల్లటి గౌనుతో మెల్లమెల్ల మెరిసిపోతూ, చేతులు చాచి ఆకాశం అంతా నిండిపోయి అలా ఎగురుతూ ఉంటే బాధపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అందరూ దాని నీడలోకి వచ్చి అది ఆ వెలుగు వాడి మీద పడి పడంగానే వాళ్ళ బాధలన్నీ తగ్గిపోతున్నాయి. ఇలా జరుగుతూ ఉండగా ఆవిడ పక్కనే ఒక దివ్యమైన లోటస్ ఉంటుంది చూసారా, ఆ రంగులో ఒక రంగు ఆవిడని ఎప్పుడూ అలాగ వెన్నంటి ఉండేది. ఇది చూపించారు, ఇది సాధన, ఇలాగ చేసుకోవాలి, నిద్రపోయిన తర్వాత నేను కూడా ఇలా బయటికి వెళ్ళి అందరు బాధలు తీరుస్తాను, కష్టాలు తీరుస్తాను, ఇలా సాధన చేసుకోండి అని మాస్టర్ అందరికి చెప్పారని చూపించాడు. అలాంటి ఆ దివ్య జనని ఆవిడ గురించి చెప్పుకుంటున్నది ఏంటంటే, ఈ భూమిపై అవతరించడంలోని ముఖ్య ఉద్దేశ్యం, దాంట్లో రెండు మూడు పాయింట్లు మనం చెప్పుకోవాలి. ఒకటేంటంటే, అతిమానసం యొక్క రూపాంతరీకరణ చర్య ద్వారా, అతిమానసం అంటే మనం విజ్ఞానమయ కోశం అని చెప్పుకోవాలి. ఈ విజ్ఞానమయ కోశం పైన ఇంకా ఆనందమయ కోశం ఉంటుంది, అంటే ఇంకేం ఉండదు. మనిషి ఏం చేస్తాడంటే తన యొక్క కోరికల వల్ల, తన యొక్క ఆలోచనల వల్ల, తన యొక్క రకరకాల పనుల వల్ల, స్వార్థపూరితమైన కానీ ఇంకేవైనా, వాడు ఏం చేస్తాడంటే అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని తను కొంతవరకు నిర్మించుకుంటాడు. కానీ విజ్ఞానమయ కోశంలో కొంత, అలాగే ఆనందమయ కోశం మొత్తం భగవంతుడిదే ఆనందమయ కోశం. విజ్ఞానమయ కోశంలో కూడా మనం ఏమి వేలు పెట్టలేము, అవన్నీ ఆటోమేటిక్గా ప్రకృతి నిర్ణయించిన పద్ధతి ప్రకారం వెళ్ళిపోతాయి. విజ్ఞానమయ కోశం గురించి ఎలా తెలుసుకోవాలంటే, శ్వాస, గుండె కొట్టుకోవడం, జీర్ణ ప్రక్రియ, ఇలాగ మన చేతిలో ఏమీ లేని అనమాట, అవి వాటిలంతటా జరిగిపోతాయి. అవన్నీ విజ్ఞానమయ కోశం యొక్క పరిధిలోకి వస్తాయి ఆ పనులన్నీ. ఇప్పుడు సృష్టిలోని విజ్ఞానమయ కోశంలోంచి వెలుగు ఎప్పుడైతే మన భౌతికమైన ఈ శరీరం మీద పడుతుందో, అప్పుడు అది అతిమానసమైన వెలుగు అయ్యి ఈ శరీరం మొత్తాన్ని మార్చేస్తుంది. శరీరం మొత్తం అణు అణువుని మార్చివేస్తుంది. ఎలా మార్చేస్తుందంటే, భగవంతుణ్ణి సంపూర్ణంగా వ్యక్తమయ్యేటట్టుగా చేస్తుంది. కాస్మిక్ ఫైర్లో కూడా మనం తెలుసుకునేది ఏంటంటే, ఎప్పుడైతే మనలో ఫైర్ బై ఫ్రిక్షన్, సోలార్ ఫైర్ కలవాలి, దానికి తగ్గట్టుగా మనం పనిచేస్తామో, అప్పుడు ఎలక్ట్రిక్ ఫైర్ పనిచేయటం మొదలెట్టింది. మాస్టర్ ఈ ఎలక్ట్రిక్ ఫైర్ గురించి ఏమని చెప్పారంటే, ఎప్పుడైతే ఒక సాధకుడు ఎలక్ట్రిక్ ఫైర్లో ఎంటర్ అవుతాడో, అప్పుడు వాడికంటూ ఏమి ఉండవు, ఇంకా అన్నీ భగవంతుడు చెప్పినట్టు చేయటమే, అన్నీ గురువు చెప్పినట్టు చేయటమే, సొంత జీవితం ఉండదు. ఇది శుచి, శుచి అనే అగ్ని, మొట్టమొదటిది పావక అగ్ని, రెండు పవమాన అగ్ని, మూడు శుచి అనే అగ్ని. ఈ శుచి అనే అగ్ని డైరెక్ట్గా డివైన్ అనమాట, అంటే సాక్షాత్తు దైవము యొక్క పూర్తి కిరణం. దీన్ని మనం ఇక్కడ మాట ఎలా చెప్తున్నారంటే, ఈ అతిమానసంలోకి మనం ప్రవేశించాలి అంటే ఏం చెయ్యాలి? అతిమానసంలోకి మనం మన చేతనత్వం ప్రవేశించాలి. మనం అంటే మన చేతనత్వం. చేతనత్వం ఎలా వస్తుందని చెప్పుకున్నాం, ఒక శక్తి పదార్థం మీద పనిచేసినప్పుడు ఆ రెండిటి కలయిక వల్ల చేతనత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి ఏంటంటే, పాడే ఒక వ్యక్తి ఉన్నాడు, సంగీతం పాడే వ్యక్తి, అలాగే వయలిన్ వాయించేవాడు ఉన్నాడు, లేకపోతే వీణ వాయించేవారు ఉన్నారు, అలాగే తబల లేకపోతే మృదంగం. అక్కడ వాళ్ళు ఆ రాగానికి, ఆ కీర్తనకి తగ్గట్టుగా ఎలా పాడుతున్నారు, దానికి తగ్గట్టుగా వీణ వాయిస్తున్నారనుకోండి, ఒకలాంటి సౌండ్ వస్తుంది. వయలిన్ వాయిస్తున్నారు ఒకలాంటి సౌండ్ వస్తుంది, అలాగే తబలా వాయిస్తున్నారు ఒకలాంటి సౌండ్ వస్తుంది, మృదంగం వాయిస్తున్నారు ఒక సౌండ్ వస్తుంది, ఘటం వాయిస్తున్నారు ఒక సౌండ్ వస్తుంది. అంటే పదార్థం మారుతున్నప్పుడు ఆ ఘటం వాయించిన, తబలా వాయించిన, మృదంగం వాయించిన, అలాగే సంగీతం ఆ స్వరాలు వీణ మీద వాయించిన, ఫ్లూట్ మీద వాయించిన, అలాగే వయలిన్ మీద వాయించిన స్వరాలు అవే ఉన్నా దాని నుంచి వచ్చే సౌండ్ మటుకు ఖచ్చితంగా జలతరంగిని వాయించామనుకోండి ఇంకోలా ఉంటుంది. అంటే ఏదైతే మనకు ఆలోచన ఉందో ఆలోచన శక్తి అది ఆ జలతరంగిణి మీదో వీణ మీదో ఫ్లూట్ మీదో పనిచేస్తున్నప్పుడు అక్కడ పదార్థం మారుతుండగా దాంట్లో నుంచి వచ్చే శబ్దం మారుతుంది. అలాగే పదార్థం మీద శక్తి పనిచేస్తున్నప్పుడు ఆ పదార్థాన్ని బట్టి శక్తి పదార్థం కలవటం వల్ల ఇంకో చేతనత్వం బయటకు వస్తుంది. సో ఇక్కడ శక్తి ఎప్పుడు అదే ఉంటుంది. ఆ శక్తిలో ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆ శక్తిలో ఉన్న అనేక రూపాల్లో ఒక రూపాన్ని అంటే క్రియాశక్తిని తీసుకొచ్చి పదార్థం మీద ప్రసరింపజేస్తే ఒకలాగా ఉంటుంది, అలాగే జ్ఞానశక్తిని ప్రసరింపజేస్తే ఒకలా ఉంటుంది, అలాగే సంకల్పశక్తిని ప్రసరింపజేస్తే ఒకలా ఉంటుంది. ఇక్కడ మాట దివ్యజైన ఏమంటారంటే నా కళ్ళల్లో ఉన్న రౌద్ర శక్తి ఏదైతే ఉందో రుద్రశక్తి, దానితో నిన్ను చూశానంటే క్షణంలో భస్మం అయిపోతావు. అంటే మనం ఏ ఏ శక్తులు, ఎన్నో శక్తులు ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి శక్తులు. ఈ శక్తులన్నిటికీ మూలం ఏకైక శక్తి, అఖండ చేతనత్వం. ఆ ఏకైక శక్తి ఏదైతే ఉందో ఆ ఏకైక శక్తి ఎన్నో రూపాలుగా ఉంటుంది. ఆ అన్ని రూపాలు మనం సాధన చేసి వాటన్నిటితో ఏకం అవ్వచ్చు. ఇక్కడ ఈ అతిమానసం దగ్గరికి వెళ్ళాలంటే అతిమానసం దగ్గరికి వెళ్ళి ఆ అతిమానస చేతనత్వం యొక్క రూపాంతరీకరణ చర్యని మన దేహం మీదకి తీసుకురావాలంటే మనం సాధన చేయాలి. కాబట్టి ఇక్కడే ఉంది మొత్తం ఆన్సర్ అంతా. ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు, మార్పు కావాలి అంటే ఏం మార్పు కావాలి, ఏమి కోరుకుంటున్నావు అంటే ఈ అతిమానసం యొక్క, అతిమానసము యొక్క అంటే సూపర్ మైండ్, సూప్రామెంటల్, ఆ సూప్రామెంటల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇదే ఈ భౌతిక దేహంలోని అణు అన్నిటినీ ఏది మార్చేస్తుందో ఆ సూప్రామెంటల్ వెలుగు, ఆ సూప్రామెంటల్ లైట్ నా దేహంలో అణు అణువున ప్రసరించుగాక అది మనం కోరుకుంటున్నాం. ఈ మార్పు కోరుకుంటున్నాం దేహం యొక్క ఆ రూపాంతరీకరణ చెందాలి అనే మార్పు కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అలాంటి కార్యక్రమం జరగాలంటే దానికి ఒక భౌతికమైన ఆలంబన కావాలి. అలాంటి భౌతికమైన ఆలంబన కోసమే జగన్మాత ఈ దివ్యజనని భూమి మీద అవతరించటం జరిగింది. అతిమానసం యొక్క రూపాంతరీకరణ చర్య ద్వారా దేహం యొక్క ఆ తరువాత కాలక్రమంలో భూమి యొక్క రూపాంతరీకరణ అనేది జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి మనుషుల్లో గనక ఈ దేహంలో రూపాంతరీకరణ జరిగితే ఆటోమేటిక్గా భూమిలో కూడా జరుగుతుంది. ఇక్కడ మాత దివ్య జనని చేసే పని ఏమిటంటే ఆ అతిమానసం యొక్క మూలద్రవ్యం యొక్క ఒక బీజాన్ని మానవ జాతిలో నాటగలిగితే ఈ పని అయిపోతుంది. ఎలాగైతే మనం చెట్టు కావాలంటే విత్తనం నాటుకుంటామో అలాగా మాత దివ్యజనని చేసే పని ఏంటంటే ఆ అతిమానసంలో ప్రవేశించి అతిమానసంలోంచి ఒక బీజాన్ని తీసుకొచ్చి ఈ భూమి మీద నాటటము. ఈ భూమి మీద నాటడం అంటే మానవ జాతికి సంబంధించి మానవ జాతి అంతటినీ ఒక యూనిట్ అనుకుంటే ఆ మానవ జాతిలో నాటితే కనుక అది సంభవం నెరవేరుతుంది. ఈ బీజం ఏం చేస్తుందంటే పృథ్వీపై పరిణామం ఆ దిశగా ఖచ్చితంగా కొనసాగేటట్లు చేస్తుంది. అంటే నూతన జాతి ఏర్పడటానికి అతిమానస చేతనత్వం యొక్క దివ్య తేజస్సు ఆ శక్తి భూమి మీద అణువణువున నిండటానికి, తద్వారా మనుషుల్లో తన దేహాల్లో అతిమానసం యొక్క రూపాంతరీకరణ చర్య జరగటానికి కావలసిన బీజాన్ని దివ్యజనని భూమి మీద నాటడం కోసం పుట్టారు. అలా జరిగితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పరిణామక్రమం ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఈ భూమి పరిణామక్రమంలో ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీ దాని ప్రకారం మనం డి అనే స్టేజ్లో ఉన్నాం, ఏబిసిడి, తర్వాత ఈ స్టేజ్కి వెళ్తాం, తర్వాత ఎఫ్, తర్వాత జి. ఆ డి నుంచి ఈకి వెళ్ళేటప్పుడు అతిమానస చేతనత్వం కలవాళ్ళు ఆ భూగ్రహంలో ఉంటారు. కాబట్టి మన భూగ్రహం మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళాలి, అతిమానసం వెలుగులో ప్రయాణం చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాస్టర్ మాటిమాటికి మనకు ఒక వార్నింగ్లా కూడా చెప్పారు, ఎవరైతే కనుక సరిగ్గా సాధన చేసుకొని ముందరకు వెళ్ళకపోతారో వాళ్ళందరూ కూడా ఈ భూమి ఒప్పుకోదు, విసిరేస్తుంది, వెనక్కి ఎక్కడికో పోతారు, వేరే భూమి మీద. అక్కడ మాస్టర్ చెప్పిన దానికి ఇక్కడ మనకు పాయింట్ దొరుకుతుంది. ఏంటంటే, అరవిందులు మాతా మీద దివ్య జనని చేసిన వాళ్ళ యొక్క ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయోగం ప్రకారం ఏమైందంటే, ఆ అతిమానసంలోంచి ఒక బీజం తీసుకొచ్చి భూమిలో నిక్షిప్తం చేశారు, నాటారు. దానివల్ల భూమి యొక్క పరిణామక్రమం వేగవంతమైంది టువర్డ్స్ డి నుంచి ఈకి అనమాట. ఆ భూమి వెళ్తూ ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మనం కూడా వెళ్ళాలి, కానీ వెళ్ళకపోతే ఏమవుతుంది, భూమి ముందరికి వెళ్ళిపోతుంది మనం వెనక, అంటే బస్సు వెళ్ళిపోతుంది మనం అక్కడే రోడ్డు మీద ఉంటాం, అలాగే ఇంకో బస్సు రావాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భూమి కూడా మారిపోతుంది, అప్పుడు మళ్ళీ ఇవన్నీ చెప్పడానికి ఎవరు దొరకాలి, అది ఇంకో ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం దాటాలంటే ఏం చేయాలి, మనలో మార్పు రావాలి అని కోరుకోవాలి. ఎక్కడ మార్పు రావాలి, భౌతిక దేహంలోని ప్రతణువు కూడా అతిమానసం యొక్క సూప్రామెంటల్ అంటే విజ్ఞానమయ కోశం యొక్క ఆ దివ్యమైన తేజస్సు నిండాలి. విజ్ఞానమయ కోశం యొక్క దివ్యమైన తేజస్సు నిండితే మాకేంటి అని ప్రశ్న నెక్స్ట్. మనకేంటి అంటే, మనం కాస్మిక్ ఫైర్ చెప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ పాస్టులేట్స్ చెప్పుకున్నాం మూడు, దాంట్లో ఒకటి ఏంటంటే ఒక అనంతమైన శక్తి ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడటానికి లేదు, ఏవీ తెలియదు, అన్స్పీకబుల్, అచింత్యం, అప్రమేయం, అజం. అజం అంటే పుట్టుకలేనిది, అప్రమేయం అంటే తెలియదు, అచింత్యం అంటే ఆలోచించడానికి వీల్లేదు, అగోచరం అంటే ఏం కనబడదు, ఉన్నదైనా తెలుస్తుంది తప్ప ఏమి చెప్పలేని స్థితి అనమాట. అనంతం, దట్ ఈస్ ఇన్ఫైనట్. అలాంటి అనంతం తర్వాత సృష్టించాలి అనే సంకల్పం వచ్చిందట. ఆ సృష్టించాలి అనే సంకల్పం వచ్చినా కూడా అక్కడ మళ్ళీ మూడు ఉన్నాయి, దాంట్లో కూడా తెలియని భాగం ఒకటి, అంటే సగుణ పరబ్రహ్మము మనకు కనిపించే సృష్టి అంతటికీ కూడా అతీతంగా ఉన్న ఒక పార్ట్ ఉంటూ సగుణ బ్రహ్మగా లవ్ విజ్డమ్గా అంటే ప్రేమ జ్ఞానంగా, అలాగే క్రియాశక్తిగా, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, వీటిలో మనం ఇచ్చేప్పుడు బయటికి కనపడుతూ ఉండదు, పనులే కనిపిస్తుంటాయి. అలాగా ఈ ఎవరైతే ఈ మొత్తాన్ని ఇలా చెయ్యాలి, అలా ఉండాలి అని ఇచ్చ అనే శక్తిని వాడుతున్నాడో ఆ ఇచ్చాశక్తి ఎప్పుడు కనపడదు, అలా ఉంటుంది. ఆ రెండవది ఎందుకు చూసారా, అది విశ్వాతీత స్థాయి తర్వాత విశ్వ స్థాయిలో ద వెరీ ఫస్ట్ అక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ దివ్య జీవనమే ఉంటుంది, అక్కడ ఎక్కడ రోగాలు ఉండవు, ఆ తలంలో ఎప్పుడూ అనారోగ్యం అనేది ఉండదు, అసలు ఎప్పుడు ముసలితనం అంటూ ఉండదు, ఎప్పుడు జ్ఞానమే ఉంటుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది, ఎప్పుడు అమృతతత్వమే ఉంటుంది. కాబట్టి దీన్నే శ్రీపాద శ్రీవల్లభులు దాంట్లో కూడా చరిత్రంలో మనకు ఎలా చెప్తారంటే, అనఘామాత యొక్క మూడు రకాల స్థితులు అని చెప్తారు. ఆ స్థితిలో ఆ మహర్లోకం నుంచి వచ్చే ప్రజ్ఞలో అక్కడ అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయిట, అంటే సుజి అనే అగ్ని పనిచేస్తుంటుంది. కాబట్టి మనం కాస్మిక్ ఫైర్లో అనుపాదక మనకు ఏడు తలాలు ఉన్నాయి, భూ నుంచి మొదలు పెడితే సత్యం వరకు, భూ భువ సువ మహ జన తప సత్యం, వీటిని భౌతికము, కామమయము, మనోమయము, బుద్ధిమయము, ఆత్మమయము, ఆది అనుపాదక. ఆ అనుపాదక అనే దాంట్లో సీ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది, ఆ సీ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో అది డివైన్ ఫైర్, పరమపూజ్య గురుదేవుల యొక్క అఖండ దీపం అదే, పరమపూజ్య గురుదేవుల యొక్క లాల్ మషాలా అదే, అది డివైన్ ఫైర్ అనమాట, ఎలక్ట్రిక్ ఫైర్. దానికి కింద ఉన్నవన్నీ కూడా మొత్తం కూడా ఎప్పుడు ఈ విశ్వ అతీత స్థాయి కంటే కొంచెం కింద ఉన్న దాంట్లో ఆ మహర్లోకంలో ఎప్పుడు కూడా ఆనందమే ఉంటుంది, ఎప్పుడు అంత సమృద్ధమే ఉంటుంది, ఎప్పుడు సద్భావనలే ఉంటాయి, అక్కడ అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతుంటాయి, అక్కడ శుచి అనే అగ్ని పనిచేస్తూ ఉంటుంది. ఆ రకంగా మనకు దివ్యజనని చెప్తున్నది ఏంటంటే, అతిమానసం యొక్క మూలద్రవ్యం యొక్క ఒక్క బీజాన్నైనా సరే, జస్ట్ ఎన్నో బీజాలు ఉన్నాయి దాంట్లో, ఒక్క బీజాన్నైనా సరే మానవ జాతిలో నాటగలిగితే, ఇక్కడ ఇంక మళ్ళీ ఒక ఇఫ్ ఐ కెన్ సో చూసారా, అక్కడ కూడా పాపం అంత శక్తి గలవాళ్ళైనా కూడా మనం మారాలనుకుంటేనే ఏమన్నా మార్పు వస్తుంది తప్ప మనం మారాలనుకోకపోతే సాక్షాత్తు శివుడు వచ్చి శూలం నెత్తిని పెట్టినా కూడా మనం మారం, మారాలి, మూడో కన్ను తెరిచినా ఏం అవ్వదు మనకు అని జోకేస్తారు మాస్టర్. శివుడు మూడో కన్ను తెరిస్తే మన్మధుడు ఊడది అయిపోయాడు, కానీ మనం మారాలనుకోకపోతే శివుడు మూడో కన్ను తెరిచినా మారం, వందో కన్ను తెరిచినా మారం, ఎందుకంటే మారాలనుకోలేదు కాబట్టి. కాబట్టి సాధన అంతటికీ ద క్రక్స్ స్టార్టింగ్ పాయింట్ కానీ ఇంపార్టెంట్ పాయింట్ కానీ ఏదైనా సరే ఏంటది, మారాలి అని కోరుకోవాలి. అందుకే గురుదేవులు ఏం చెప్పారు, మనం మారితే యుగం మారుతుంది. మనం మారితే అంటే అదేదో సినిమా పాటలాగా కూడా ఉంటుంది, వేషము మారేను భాష మారేను అయినా మనిషి మారలేదు. మనిషి మారకుండా ఎన్ని వేషాలు వేస్తే ఏం లాభం లేదు, బొట్లు పెట్టినా ఏమవుదు, పిలకలు పెట్టినా ఏమవుదు, పంచులు పెట్టినా ఏమవుదు, రంగు బట్టలు వేసినా ఏమవుదు, ఏమవుదు, అవి ఏమి వేయకపోయినా ఏమి చేయకపోయినా నిజంగా మనసులో మారాలి అని ఉంటేనే ఈ బీజం ఏదైతే దివ్యజనని అతిమానస చేతనత్వం నుంచి భూమి మీద నాటడానికి ప్రయత్నం చేశారో ఆ బీజం ఈ భూమి మీద ఈ భూమి యొక్క పరిణామాన్ని నిరంతరంగా కొనసాగేటట్టు ఎటువైపు రూపాంతరీకరణ చర్య జరగటం వైపు అతిమానసం యొక్క వెలుగు భూమి మీద ప్రవేశించేస్తే, అంటే మనం బల్బు పెట్టాం, కనెక్షన్స్ అన్ని ఇచ్చాం, స్విచ్ వేసాం, అప్పుడు ఏమవుతుంది బల్బులోకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, వెలుగుతూ ఉంటుంది. అలాగా ఆ మదర్ ఏం చేశారంటే అతిమానస చేతనత్వంలో నుంచి ఒక కిరణాన్ని పట్టారు. అదేంటి ఆ కిరణం, మన భౌతిక పదార్థాన్ని రూపాంతరీకరణ చెందించగలిగే శక్తి ఉన్నదాన్ని. అది ఎప్పుడైతే భూమిలో ప్రవేశించబడిందో అప్పుడు భూమి యొక్క పరిణామక్రమం కూడా వేగవంతం అవుతుంది. టువర్డ్స్ దట్ ఎండ్ నూతన యుగాన్ని నూతన జాతిని నిర్మించేదిగా ఈ బీజం పనిచేస్తుంది. ఇది మాత తన గురించి చెప్పుకుంటూ, ఆ బీజం నాలో కలిగి ఉన్న దానిలో వెయ్యోవంతు మాత్రమే అయినప్పటికీ, అంటే ఆవిడ ఎంత శక్తి ఉందో చూడండి, మాత దివ్యజనని యొక్క చేతనత్వంలో ఉన్న ఆ అతిమానసము యొక్క వెలుగు ఏదైతే ఉందో, అది పదార్థాన్ని రూపాంతరీకరణ చెందించగలిగిన శక్తి ఏదైతే ఉందో, దాంట్లో ఒక్క వెయ్యోవంతు మాత్రమే భూమి మీద గనక నాటి ఉంచినట్లయితే ఈ రూపాంతరీకరణ చర్య కలకాలం సాగిపోతుంది. అది ఒక్కటి చాలు, అంత చిన్న ఫ్రాక్షన్ చాలు, అంత చిన్న ముక్క చాలు. మరి అలాంటిది మనం మనస్ఫూర్తిగా నాలో మార్పు తీసుకురా, నాలో అతిమానస చేతనత్వాన్ని అవతరింపచేయి, నాలో అణువులన్నింటినీ రూపాంతరీకరణ చెందించు అని అడిగితే, ఎలా అడగమన్నారో కూడా చెప్పారు, నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను అడిగి నిశ్చలంగా అలా కూర్చోవాలి, మాట్లాడకుండా కదలకుండా కూర్చోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది, ఇమ్మొబిలిటీ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు అయినా అలా కదలకుండా కూర్చొని ఉండగలగాలి. ఏదో కాసేపు అడిగామండి, నాలుగు పనులు చూసుకొని పోయి మీద స్టవ్ ఆపేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాను, లేదా మళ్ళీ ఇక్కడ ఏదో జరిగి బెల్ కొట్టారు వాళ్ళు, బెల్ అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చుంటాను, ఇలాంటివి చేయకూడదు. కూర్చుంటం అంటే కూర్చోవడం అంతే, మళ్ళీ లేవడం అంటే ఎప్పుడు లేమ్మంటే అప్పుడు లేవడం, ఆ మాత్రం పట్టుదల ఉండాలి. ఉన్నప్పుడు మనలో మార్పు వస్తుంది. దీనికి కూడా ఇంకొకటి చెప్తున్నారు, ఒకవేళ మనకు మార్పు రాలేదు అదేంటి, మార్పు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా మాట అంటే, ఒకవేళ అలా జరగకపోతే ఎలాగా, అతిమానసం యొక్క వెలుగు భూమిని అలాగే భూమి మీద ఉన్న మనుషుల యొక్క అణువుల్ని దేహాలని రూపాంతరీకరణ చెందించలేకపోవటం అనేది ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే భూమి దాని మీద ఉన్న మనుషులు అందుకు తయారుగా లేరు, వీఆర్ నాట్ రెడీ. ఒక మహోన్నతమైన దివ్యమైన వెలుగు, ఒక మహోన్నతమైన జ్ఞానము, అలాగే మహా ఉత్కృష్టమైన ఆనందం యొక్క అవతరణను మనం అంగీకరించటానికి వీలుగా మనం సిద్ధంగా లేము. మార్పు అంటే ఏం కావాలి మనకు మార్పు అంటే? చాలా మంది సాధన చేస్తున్నామండి, సాధన ఎందుకు చేస్తున్నాం చాలా క్లియర్ గా ఉండాలి. ఫుట్బాల్ ఉందనుకోండి, ఫుట్బాల్ లాగా ఉండే బాల్స్ ఇంకా ఉంటాయి. సపోజ్ వాలీబాల్ ఉంది, అది బాలే, లేదా త్రోబాల్ ఉంది. కానీ ఫుట్బాల్ ఆడినట్టు వాలీబాల్ ఆడరు, వాలీబాల్ ఆడినట్టు త్రోబాల్ ఆడరు, ఈ రెండు ఆడినట్టు బాస్కెట్బాల్ ఆడరు కదా. అన్ని బాల్సే, అలాగే సాధనలే అన్ని. కానీ సాధనలో మన లక్ష్యం, మనం ఏ మార్పు కోరుకుంటున్నాం. అందుకే పరమపూజ్య గురుదేవులు అంటారు, నువ్వు ఎలా మారాలనుకుంటున్నావో చెప్పు, అలా మార్చే పద్ధతిలో నేను చెప్తాను. నువ్వేమి అవ్వాలనుకుంటున్నావో చెప్పు, చెప్తానంటా తప్ప ఇలా అవ్వు అనరు. అక్కడ ఇలా అవ్వు అంటే ఇలా అవ్వు, నువ్వు ఇలా అయితే బాగుంటుంది అని చెప్తే ఆయన సంకల్పం పనిచేస్తుంది తప్ప మన యొక్క ఇచ్ఛ అంటే మన సంకల్పం, మన యొక్క కోరిక, మన యొక్క జిజ్ఞాస ఏవి లేదంటూ. అంటే ఒక పని మనిషికి పని చెప్తే పని చేస్తున్నట్టుగా ఆధ్యాత్మిక జీవితంలో ఉండదు. మనంతటా మనం అడగాలి, ఇది చేస్తాను సార్ అని మనం వాలంటీర్గా ఉండాలన్నమాట. అంతేగాని ఏమన్నా చెప్తే చేస్తానండి, ఏమి చెప్పరాళ్ళు, ఎందుకంటే చెప్తే కదా చేసేది. అలా కాదు, ఎన్నో పనులు ఉన్నాయి కదా, నేను ఇది చేస్తాను. పనులు చాలా ఉంటాయి అనుకోండి, నేను ఇది రాస్తా మాస్టర్ అనొచ్చు, లేకపోతే ఇది నేను టైప్ చేస్తాను, లేకపోతే నేను నలుగురికి ఇది పాంప్లెట్ ఇది పంచి పెడతాను. అంతే తప్ప పాంప్లెట్లు వేయమంటే వేస్తానండి నేను, అంటే అస్సలు వేయమంది. పుస్తకాలు ప్రింట్ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను మీరు ఊ అంటే ఊ అండి, ఆయన ఆయనకు అవసరం లేదు. నీకు ఆ పని ఇష్టమైతే చెయ్యి. అలాగే ఇక్కడ కూడా సాధనలో మనకు నిజంగా ఏమి అవ్వాలనుకుంటున్నాం, ఇక్కడ అవ్వాల్సింది ఏంటో చెప్తున్నారు. ద గోల్ ఫర్ ద ఇవల్యూషన్ ఏంటి, మనం ఇసోటరిక్ అస్ట్రాలజీలో కూడా చెప్పుకున్నాం, తనను తాను తెలుసుకోవటం, తాను భగవంతుని యొక్క అంశనని తెలుసుకోవటం, ఆ భగవంతుని సంపూర్ణంగా వ్యక్తపరచడం, అది మనం చేయాల్సిన పని. దానికి తగ్గ మార్పు నాలో తీసుకురా అని అడగాలి. అందుకని ఈ సృష్టి మొత్తం కూడా కాస్మిక్ ఫైర్లో కూడా మనకు చెప్తారు, అణువు కూడా ఇక్కడ జడం అనేది ఏమీ లేదు, ప్రతిదీ కూడా జీవమే, జడం అనేది లేదు. సైన్స్ చెప్తున్నచ్చు, అంటే మనం రాయిని చూసాం, రాయిని చూస్తే అది జీవం ఉందనుకుంటాం మనం అనుకోం. సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు నా చేతిలో, ఆ సెల్ ఫోన్ జీవం అనుకుంటాను అనుకోం, కానీ సెల్ ఫోన్లో ఉన్న ప్రతి అణువు లైఫే, ఎదురుగుండా ఉన్న కంప్యూటర్లో ఉన్న ప్రతి అణువు లైఫే, చేతిలో ఉన్న పుస్తకంలో ఉన్న ప్రతి అణువు లైఫే, నేను కూర్చున్న కుర్చీలో ఉన్న ప్రతి అణువు లైఫే. కానీ ఆ లైఫ్ని మనం చూడలేదు, ఆ కన్ను లేవు మనం. మన దృష్టి, మన మనస్సును ఎటు ఉంచాలి అంటే అనంతంగా నిండి ఉన్న ఆ లైఫ్ అంటే ఆ జీవం మీద, దానికే పరబ్రహ్మము. అతడు శాశ్వతుడు, అతడు ఒక్కడే సృష్టి యొక్క పరమసత్యం. ఈ సృష్టి మొత్తానికి పరమసత్యం భగవంతుడే. అలాగా భగవంతుడి వైపు, ఆ పరమసత్యం వైపు మనం తిరిగి ఉండాలి. మన దృష్టి ఎటు ఉండాలంటే బహిర్ముఖం కాదు, అంతర్ముఖంగా ఉండాలి. అంతర్ముఖం అంటే మనలోనే ఉన్నాడు ఆ ఈశ్వరుడు, మన హృదయంలోనే ఉన్నాడు. మన హృదయంలో ఉన్న ఈశ్వరుడికి మనం విన్నవించుకుంటున్నాం, ఈ సృష్టి అంతా ఉన్నది నువ్వే అనే జ్ఞానం నాకు ప్రసాదించు. నీ యొక్క మహోన్నతమైన జ్ఞానాన్ని, మహోన్నతమైన దివ్యమైన తేజస్సుని, ఆ వెలుగుని, ఆ వేడిని, మహోత్కృష్టమైన ఆనందాన్ని నాకు ప్రసాదించు. ఎందుకు నేను ఇంకా కొంతమందికి దీన్ని జ్యోతిష్య జ్యోతి అంటే దీపంతో దీపం వెలుగుతుంది, అలాగే నేను వెలగడం కాకుండా ఇంకో 10 మందికి ఇదే వెలుగు ఉన్నది అని చెప్పడానికి, లోక సేవకుడిగా పనిచేయడానికి నేను నిన్ను అడుగుతున్నాను అంతే. దీంట్లో నా స్వార్థమేం లేదు, ఎందుకంటే అది నా జన్మ హక్కు. నేను నీ పుత్రుణ్ణి, నీకు తగ్గట్టుగా నేను జీవించాలి కాబట్టి నీకున్న ఆస్తి ఏంటంటే పరమోత్కృష్టమైన ఆనందం, పరమోత్కృష్టమైన జ్ఞానం, పరమోత్కృష్టమైన వెలుగు, అవి నాకు ఇవ్వు. అవి నాకు ఇచ్చేంత వరకు నేను నువ్వు చెప్పింది చేస్తూ ఉంటాను, నువ్వు చెప్పినట్టుగా నడుస్తూ ఉంటాను, నీ ఆజ్ఞ ప్రకారం జీవిస్తాను. అలాంటి మార్పుని మనం కోరకుండా సాధన చేస్తున్నామంటే, అందుకే గురువులు నవ్వుతారు, సాధన చేస్తున్నారా, ఎక్కడ వేసినా పడవ, ఎక్కడ ఉంచిన పడవ అక్కడే ఉంది, రాత్రి అంతా తెడ్లు వేసేస్తారు. మాస్టర్కి చాలా ఇష్టమైన కథ, తీరా పొద్దున్నే లేచి చూస్తే బోట్ ఏమైంది, ఒక చెట్టు కట్టేసి ఉంచారు తాడు పెట్టి గట్టిగా, ఆ తాడు విప్పడం మర్చిపోయారు, అలా తెడ్లు వేస్తూ ఉన్నట్ట తెల్లారు లేచి ఇంకేముంది వచ్చేసాం కృష్ణుడు చూద్దాం అనుకుంటున్నాం అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఎక్కడ బయలుదేరారు అక్కడే ఉన్నారు, ఎందుకంటే చెట్లు తీయలేదు. అలాగే మనం మార్పు కావాలి అని కోరుకోకుండా ఓ వందల వందలు వేలు వేలు జపం చేసేస్తున్నాం, 108 యజ్ఞకుండాలు అంటాం, 1008 యజ్ఞకుండాలు అంటాం, ఓ చేసేస్తూ ఉంటాం యజ్ఞాలు. మార్పు 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 సహజమా? మార్పు అసహజమా అంటే మార్పు చాలా సహజం. కొన్ని వందల ఏళ్ల క్రితం ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు ఎవరినో ఒకళ్ళు కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఒకేసారి 1,00,000 మందికి, లేదా ఒకేసారి 10,000 మందికి, ఒకసారి భూమి మొత్తానికి ఇచ్చేస్తారు ట్రైనింగ్. అంతే గురువులు అలాంటి మార్పులు తీసుకొచ్చారు. ఎందుకు? సైన్స్ చాలా అనుకోనంత స్పీడ్గా డెవలప్ అయిపోయింది సైన్స్. అందుకని సైన్స్తో మ్యాచింగ్గా ఇప్పుడు స్పిరిచువాలిటీ కూడా పరిగెడుతూ ఉందన్నమాట. ఈ సాధనాలన్నీ వాడుకోమన్నారు మాస్టర్ ఎందుకో, ఇందుకోసం. అందుకని మనం ఆ మార్పు నిజంగా కోరుకుంటే ఏం చేయాలి? మార్పు కోరుకోవాలి. మార్పు కావాలంటే ఏం చేయాలంటే మార్పే కోరుకోవాలి, ఇంకేం కోరుకోకూడదు. ఆ మార్పు నాలోకి రావాలి అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇవాళ నేను కాస్మిక్ ఫైర్లో ఒక పాయింట్ చదివాను. అదేంటంటే, ఈ భూమి మీద ఇప్పుడు చెప్పుకున్న ఈ మహర్లోక ప్రజ్ఞ అవతరించాలంటే, మహర్లోక ప్రజ్ఞ అంటే దైవం యొక్క మనస్సు, ఒక సగుణ పరబ్రహ్మను. ఎలాగైతే విశ్వస్వరూప సందర్శనంలో పరమాత్మ అర్జునుడికి తన దివ్యమైన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు, ఆ విశ్వరూపుడికి మనస్సు ఉంటుంది. ఆ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఆ మనస్సులో ఉన్న శక్తి ఎలాంటిదంటే, దానికి తిరుగులేదనమాట. అది దాన్ని అడ్డుకునే శక్తి దేనికి లేదు. దానిలో అవ్వనదంటూ ఉండదు. దానిలో ఎప్పుడు ఆనందమే ఉంటుంది, దానిలో ఎప్పుడు జ్ఞానమే ఉంటుంది, దానిలో ఎప్పుడు సంతోషమే ఉంటుంది, దానిలో ఎప్పుడు ఉండటమే ఉంటుంది, ఉండకుండా పోవటం ఉండదు. కాబట్టి మృత్యు అనేది లేదు అక్కడ. ఎప్పుడు శాశ్వతంగా అమరత్వం ఉంటుంది, రోగం ఉండదు, వృద్ధాప్యం ఉండదు. ఇవన్నీ ఆ భగవంతుడి మనస్సు అనే ప్లేన్లో ఉన్న శక్తిలో ఉంటాయి. ఆ శక్తి మనలోకి పనిచేయాలంటే ఏం చేయాలి? తప్పకుండా పనిచేస్తుంది, ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తుంది. కాబట్టి మాట కూడా దివ్యమాత జనని అలా చెప్పారు. ఏమని? ఆ రూపాంతరీకరణ చెందించే వెలుగుని నేను ఈ భూమి మీద నాలో పనిచేస్తున్న దాంట్లో ఒక 1000 వంతు నాటాను, చాలు. అదే పనిచేస్తూ భూమి పరిణామక్రమాన్ని, భూమి మీద ప్రజల పరిణామక్రమాన్ని అంతటినీ లాగించేస్తుంది. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఆ మహర్లోక ప్రజ్ఞ భూమి మీదకి రావడానికి మనకు ఒక సాధన కాస్మిక్ ఫైర్లో ఉంది. చాలా చాలా గొప్పగా ఇచ్చారు మాస్టర్. అంటే పైకి అది కనిపించదు, కానీ కనిపిస్తుంది. చిత్రం కదా, కనిపించదు కనిపించదు అనే రెండు మాటలు కాంట్రడిక్టరీ అయినా కూడా బయటికి చూస్తే అంత బాగా తెలియదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అదేంటంటే, ఈ మహర్లోక ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఏ మహర్లోక ప్రజ్ఞ గురించి మనం చెప్పుకుంటున్నాం, అది అతిమానసము అనుకుంటే దాంట్లోంచి వచ్చే వెలుగు రోగాలు ఉండదు. ఏవైతే మాస్టర్ ఆర్కే మిషన్ ఆర్కే లక్ష్యాలుగా పెట్టుకున్నాము, రోగరహిత జీవితము, వృద్ధాప్యం లేని జీవితము, అమృతతత్వం, ఇవి అయితే చెప్పుకున్నాము, అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అవి మనకు సిరీస్ అనే నక్షత్రం ద్వారా, మాతృకలు, సప్తమాతృకలు, ప్లీయడ్స్ ద్వారా భూమి మీదకి వస్తాయి. అవి భూమి మీదకు వస్తూ ఉంటే భూమి మీద వాటిని స్వీకరించి సూర్యుడు మిగతా గ్రహాలకి, అలాగే భూమికి వర్షిస్తూ ఉంటాడు సూర్యకిరణాల ద్వారా. కాబట్టి మనం రోజు సూర్యకిరణాలు మన మీద పడుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి? ఏమనుకోకుండా కూర్చుంటే ఏమవుదు, అది అక్కడ ప్రాబ్లం. ఎలాగైతే మార్పు రావాలని కోరుకోవాలో, అలాగే ఈ సూర్యకిరణాల ద్వారా ఆ మహర్లోక ప్రజ్ఞ నాలోకి అవతరిస్తోంది అనుకోవాలి. ఎలా అవతరిస్తుంది? మన హయ్యర్ మైండ్లోకి ఏమో సిరీస్ నుంచి వచ్చే శక్తిధారలు, మన లోవర్ మైండ్లోకి సప్తమాతృకలు లేకపోతే ప్లియడ్స్, కృత్తికలు అంటాం, కృత్తికల నుంచి వచ్చే శక్తిధారలు వర్షిస్తున్నాయి. కృత్తికలు వృషభ రాశిలో ఉంటాయి. వృషభం ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది. అందుకే వృషభ రాశిలో వచ్చే వైశాఖ పౌర్ణమికి మనం ఇందరి మీద ప్రేమతోటి గౌతమ బుద్ధుడు ఆ సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక మొత్తం దిశానిర్దేశం చేస్తూ ఇస్తారు వైశాఖ పౌర్ణమి. అలాగా ఆ పౌర్ణమి నాడు మనం వైశాఖ మాసంలో వచ్చే ఆ పౌర్ణమి నాడు ఆ ప్లీయడ్స్ నుంచి వచ్చే శక్తిదారులు కూడా వస్తుంటాయి. అలాగా మనం రోజు చేసుకోవడానికి మన లోవర్ మైండ్ ప్లీయడ్స్ గాను అంటే సప్తమాతృకులు గాను లేకపోతే కృత్తికలు గాను, అలాగే హయ్యర్ మైండ్ మనలో హయ్యర్ మైండ్ సీరియస్ గాను న్యాసం చేసుకుంటూ వీటి ద్వారా ఆ ఉన్నతమైన అనంతమైన తేజోరాశి ఏదైతే ఉందో ఆ పరాత్పరం యొక్క తేజస్సు, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన వెలుగు, అనంతమైన ఆనందం ఈ భౌతిక దేహంలో అణువునా నిండిపోతూ భూమి వాతావరణం అంతా నింపేస్తోంది అనుకుని మనం సాధన చేసుకోవచ్చు. ఇది మాస్టర్ మన మీద ప్రేమతో ఇచ్చిన ఒక సాధనా రహస్యం. ఇలాంటివి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక నాకు తేజ చెప్పిందనమాట, ఇవాళ మదర్ ఆ దివ్యజనని పరాత్పరుడు ఒక బంగారు రంగు మూతతో మూయబడి ఉంటాడు, ఆ మూతని ఛేదించి ఆ శక్తిని భూమి మీదకి దించిన మహత్తరమైన దివ్యమైన రోజు ఇవాళ, అందుకని ఇవాళ క్లాస్ తప్పకుండా చెప్పుకుందాం అన్నది. ఆ చెప్పుకోవడం అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా నాకు కూడా ఎంతో ఆనందం కలిగించే విషయం. నేను ఇదివరకు చదువుకున్నా మీతో ఆ విషయాలు ముచ్చరించుకోవడానికి చాలా ఇలాంటి మంచి అవకాశం దొరకడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎవరు చెప్పినా అదే చెప్తారు, ఎవరు చెప్పినా అదే ఉంటుంది, ఎవరు చెప్పినా అనే దానికి ఏంటంటే ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఒక్కడే ఉన్నాడు అతడు, ఒక్కడే భగవంతుడు, ఒక్కడే. ఎవరు ఎన్ని పేర్లతో చెప్పినా ఎలా చెప్పినా కానీ దాంట్లోని ఎన్నో ఆస్పెక్ట్స్లోంచి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన భగవత్ ప్రణాళికని నిర్వర్తించాలని భూమి మీదకి వచ్చారో ఆ రకమైన భగవత్ ప్రణాళికని నిర్వర్తించడానికి వాళ్ళు పనిచేస్తారు. వాళ్లతో పాటు అదే పని చేయటానికి పుట్టిన వాళ్ళు దాంట్లోనే ఇష్టపడి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒకటి చేస్తున్నారు వాళ్ళు ఒకటి చేస్తున్నారు అనుకోకలేదు, అందరు చేసేది ఆ ఇచ్ఛాశక్తి, ఆ జ్ఞానశక్తి, ఆ క్రియాశక్తి. ఆ ఇచ్ఛ, ఆ జ్ఞాన, ఆ క్రియాశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా కూడుకుని ఉన్న పరమాత్మ యొక్క సంకల్పాన్ని భౌతికమైన జగత్తులో పూర్తిగా కార్యక్రమాల ద్వారా నిర్వర్తింప చేయడం అనేది ఒక్కొక్క గురువు ఒక్కొక్కలాగా తన ప్రణాళికలో, తన ఆ ప్రణాళికలో తన భాగం ఏంటో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాడు. అలాంటి వాళ్ళతో కలిసి ఉన్నందుకు మనం కూడా అదే చేస్తామన్నమాట. అంత మాత్రాన్ని ఇంకోటి చేయకూడదని ఎక్కడా లేదు. అందుకనే మాస్టర్ ఏం చేశారు, వీరందరి యొక్క ఏకైక అఖండ గురుసత్తా అని చెప్పి వీరందరినీ మనకు పరిచయం చేశారు. అలాంటి దివ్యజనని యొక్క దర్శనం రోజు పరాత్పరుడితోటి ఆమె ఏకమైన రోజు. అలాంటి పరాత్పరుడికి అంటే సృష్టి అంతటికీ మూలమైన అనంతుడు, ఆ అనంతుడికి దివ్యజననికి ఏం భేదం లేదు, రెండు ఒకటే. అలాంటి దివ్యమాత యొక్క అవతరణ ఉద్దేశ్యం, ఆవిడ చేసిన పని యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఇవన్నీ మనం ఇవాళ ముచ్చరించుకోవడమే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ అందరితో కూడా ఈ సంతోషాన్ని పంచుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీష నో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యచారిణి యజోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మాతశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః నిర్ధనాస్తధనాస్సంతు జీవంతు సర్వాంశితః. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సంగమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థ మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వం శ్రీ గురుబ్రహ్మార్పణమస్తు.